కురుక్షేత్రం అంటే ఢిల్లీకి బాగా దగ్గర. ఢిల్లీకి 2 గంటలు 3 గంటల ప్రయాణంలో మనం కార్లు వెళ్ళిపోవచ్చు. ఢిల్లీకి బాగా దగ్గర. ఈ ఇందులో ఉన్న శ్లోకాలు 700 శ్లోకాలు. కొంతమందికి 700 శ్లోకాలు నోటికి వచ్చినాయి. ఈ భగవంతుడు 3 కింద విభజించాడు గీతని. మొదట 6 అధ్యాయాలు కర్మకృతం, 2 6 అధ్యాయాలు ఉపాసనకి అంటే భక్తికి అంటే శరణాగతికి ప్రాముఖ్యత ఇచ్చాడు. 3 6 అధ్యాయాలు జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అది 18 అధ్యాయం. అది 17 అధ్యాయాలు సార్ ముగింపులో. ఆ 18 అధ్యాయంలో ఈ 17 అధ్యాయంలో సారం తీసుకెళ్ళి 18 అధ్యాయంలో అభ్యసించాడు. అంటే 18 అధ్యాయంలో మిగతా 17 అధ్యాయాలు సారం ఉంటుంది. ఇదంతా మాయా. రామకృష్ణుల భాషలు చెప్పాలంటే ఇదంతా లేరా. ఈ గౌడపాదులు చెప్పాలంటే ఏమి లేదని సరే శెడ్డి చెప్పినట్టు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినప్పటికీ ఈ సృష్టిలో సత్యానికి ఉదయంలో మన ఉదయంలో ఒక సత్యం ఉంది. దానికంటే సౌందర్యవంతమైంది ఏమీ లేదు. ఆ సౌందర్యవంతం అంది అన్నది శరీరం వచ్చింది కాబట్టి. శరీరాలు రాకపోతే ఇబ్బంది లేదు. నీకు చిరా శరీరం వచ్చింది కాబట్టి అది నీ లోపం ఉన్న ఆ సౌందర్యంతో కూడినటువంటి అది భౌతిక సౌందర్యం కాదు. దాన్ని 2 కళ్ళు కూడా సౌందర్యాన్ని చూడలేము. ఒకసారి నేను సిరిలో ఉండగా హనుమంతుడు వచ్చి నాకు కనిపించాడు. అంటే చెప్పండి హనుమంతుడు అంటే మనం కోతి అనుకుంటాం. అదొక జాతి కోతులు కాదు. వాడు వాడు సుందరకాండ అని పేరు తెచ్చాడు వాల్మీకి. నాకు ఆశ్చర్యం ఎందుకు వేసిందంటే వాడు 1000 కళ్ళు కాదు కదా. మన శరీరం అంతా కళ్ళు పెట్టుకుని చూసిన హనుమంతుడి సౌందర్యాన్ని చూడలేకపోయినాను. మనం 1000 కళ్ళు పెట్టుకుని చూసిన హనుమంతుడి సౌందర్యాన్ని చూడలేకపోయాం. అందుకే ఆయన కాండన సుందరకాండ ఆయన పాత్ర ఎక్కువ ఉన్నది. సుందరకాండ అని పేరు పెట్టాడేమో వాల్మీకి అనిపిస్తుంది. అంటే భౌతికమైన సౌందర్యం ఎలా ఉన్నప్పుడు సత్యం యొక్క సౌందర్యం ఎలా ఉంటుందని దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. మన మాటలకు అందదు, మన తలంపులకు అందదు. ఒకవేళ ఆ సౌందర్యాన్ని చెప్పడానికి మన మాటలు తలంపులు అని వెనక్కి వచ్చేవలసింది. కానీ ఎవరికైనా అవకాశం లేదు. ఈ రోజున చాలా చోట్ల గీతాధ్యయనం చేస్తారు. గీతాధ్యయనం చేసి అసలు మామూలుగా పుస్తకానికి ఎక్కడ భక్తులు ఉండరు. కేవలం భగవద్గీత కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమంటే మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు భగవద్గీత చదువుతూ ఉంటాము. నవ్వు అండదని అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంటి, ఎప్పుడు చూడండి ఆదిపేదలు అప్పుడప్పుడు చదువుతానంటారంటే అది నిరంతరం చదవాలి. తగిన గ్రంథమే ఇట్ ఇస్ అ బుక్ ఫర్ ఎవర్, అది మన న్యూస్ పేపర్ లాంటిది కాదు. ఈ మానవ జాతి ఎంతకాలం ఉంటుందో, సూర్యచంద్రుడు ఎంతకాలం ఉంటారో అంటే అది ఒక మానవుడి యొక్క మెదడులోంచి వచ్చింది కాదు, అది అంత మనకు అంతర్యామగా ఉన్నాడు, సృష్టికి అందరికీ అంతర్యామగా ఉన్నట్టు ఆధారంగా ఉన్నట్టు అంటే భగవంతుడి చేత చెప్పబడినది. మీరు అప్పుడప్పుడు కాదు, మీకు అవకాశం ఉంటే ఆల్బేగ్రి ఎప్పుడు చదవటం మంచిది చెప్పారు. అని ఒకసారి భగవాన్ నోటంత ఈ మాటలు రావటం జరిగింది. మీకు అది చాలా క్లోజ్గా చదవాలి. నాకు క్రిస్టియన్స్ ప్రశ్న అడిగారు, నన్ను భగవద్ గీత కర్మఫలాన్ని త్యాగం చేయడం గీత పొడిగినా చెప్పాడు, కర్మఫలాన్ని కర్మ చేసి ఫలాన్ని త్యాగం చేస్తే మీకు చర్చించింది కర్మజ్ఞాని గీత పొడిగినా చెప్పాడు. మళ్ళీ పద్మపురాణంలో గీత చివరిలో ఈ అధ్యాయం చదివితే ఈ పుణ్యం వస్తుంది, ఈ అధ్యాయం చదివితే ఈ పుణ్యం వస్తుంది, ఈ అధ్యాయం చదివితే ఈ పుణ్యం వస్తుంది అని భగవద్గీత పొడిగిన కర్మఫల త్యాగం గురించి మళ్ళీ ఇది ఈ అధ్యాయం చదివితే ఈ పుణ్యాలు వస్తాయని చెప్పటం ఏంటి? అది ఏమన్నా వాళ్ళు చెప్పిన మాటలకే వాళ్ళు విరుద్ధంగా కనిపిస్తుంది అంటే, అంటే అది సత్యం. భగవద్గీతలో భగవంతుడు చెప్పింది సత్యం. మన పిల్లలు ఎప్పుడు నా బళ్ళు వెళ్తానికి తగులు పెడితే మనకు బెల్లం ముక్కేస్తాం వాడికి, లేకపోతే ఎంతో పావులు ఎంతో పది పైసలు బఠానీలు కొనుక్కోవడం జేబులో పెడతాం. ఇది మీరు మీకు అందరికీ తెలుసు, లేకపోతే బిస్కెట్ తింటే బిస్కెట్లు అటు జేబులో పెడతాం. ఎందుకంటే అది బిస్కెట్లు పెట్టడం కోసం కాదు, ఆయన బఠానీలు కొనుక్కోమంటాం కాదు, ఆయన బడికి పంపటం. అదే ఒక స్టేజ్లో అంటే బ్రెయిన్కి మెచ్యూరిటీ లేనప్పుడు, బ్రెయిన్కి మెచ్యూరిటీ లేనప్పుడు మీకు ఏదో భౌతికమైనటువంటి ఈ కోరిక నెరవేర్చాలి, మీకేదో కొంత మీకు కొంత ఆకర్షణ చూపించింది మీ చేత భగవద్గీత చదివించడానికే కానీ ఆ మాటలు చెప్పిన కానీ అది ఫైనల్ కాదు. ఒకవేళ భౌతికం అని మనం అనుకున్నాం, మీరు ఫాదర్ని అధ్యాత్మిక అందరూ అందరికీ అంత మెచ్యూరిటీ ఉండదు బ్రెయిన్కి. ఈ భౌతిక విషయాలు కొంతమంది భౌతిక విషయాలు కోరుకుంటారు, అవి నెరవేర్చిన తర్వాత భక్తులు అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీరు భౌతిక విషయాలు కొరికిన కృష్ణుడికి చాలా విషయాలు నేర్పండి. హృదయం ఎల్కేజీ బ్యాంక్స్ ఎల్కేజీ వాళ్ళు మొదలు డాక్టర్ పిచ్చుకున్న వాళ్ళు అదకు ఆయన హృదయంలో స్థానం ఇచ్చారు. ఆయన హృదయంలో ఎవరికి ఏ జీవుడికి కూడా స్థానం ఇవ్వకుండా విడిచిపెట్టలేదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ 700 శ్లోకాలలో ఏదో ఒక శ్లోకం మిమ్మల్ని ఊరడిస్తుంది, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏదో నా కష్టకాలంలో ఉంటే, మీకు ఏర్పడిన అశాంతిలో బాధపడుతుంటే, లేదా ప్రాణ ప్రయాణ టైంలో కానీ, లేదా డొమెస్టిక్ ట్రబుల్స్లో కానీ, అదే డిఫికల్టీస్ కానీ, లేకపోతే ఏదన్నా సొసైటీ నుంచి వచ్చే డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్ కానీ ఇటువంటి ఏ వచ్చినప్పటికీ అందరూ ఒక్క శ్లోకమే మిమ్మల్ని ఓరడిస్తుంది, మీ కళ్ళంతా వచ్చి నీళ్ళు చూడుస్తుంది. అది భగవద్గీతలో గొప్ప విషయం. ఏదో ఒక శ్లోకం అన్నీ మీకు నచ్చకపోవచ్చాం, ఏదో ఒక శ్లోకం. అలాగే ఈ 18 అధ్యాయ శ్లోకంలో కొంతమంది ద్వితీయం అద్వితీయం అంటారు. ద్వితీయం అద్వితీయం అంటే 2 అధ్యాయం అన్ని అధ్యాయుల్లో కంటే, అంటే అన్ని అధ్యాయుల సారం 2 అధ్యాయుల్లో ఉంది కాబట్టి ద్వితీయం అద్వితీయం అని చెబుతారు. అందులో ఉన్న చిత్తప్రజ్ఞ లక్షణాలు ఉన్నాయి. బైబిల్లో కొండ మీద ప్రసంగం, ఈ భగవద్గీతలో 2 అధ్యాయంలో అంటే చిత్తప్రజ్ఞ లక్షణాలు. గాంధీ గారు స్నానం చేసి బయటికి రాకుండా అదే బాత్రూమ్ మలినం అయిపోద్దామని ఆలోచించకుండా బాత్రూమ్లో ఉంది. ఈ కొండ మీద ప్రసంగం వేసి చేసింది ఈ చిత్తప్రజ్ఞ లక్షణాలు చదివి కానీ బయటకు వచ్చేవారు కాదు. భగవద్గీత పూజ గదిలో పెట్టుకుంటారు కానీ బాత్రూమ్లో ఎవరు పెట్టుకోరు. నేను సేవాగ్రామంలో అడిగాను బాత్రూమ్లో భగవద్గీత అంటున్నాను అంటే అని మరి స్నానం చేసి బయటకు వచ్చి జనాలు ఎక్కువ ఆయన చూడటానికి వస్తూ ఉంటారు, చెడిపోతుంది ఏంటిది అంటే స్నానం చేసి ఆయన చదవలసింది ఏదో గారి గీతలో ఆయన చూడవలసిన శ్లోకాలు చూసుకున్న బయటకు వస్తారు. ఈ విషయాలు ఇంకా బాకీంగా మీరు ఆలోచన బాత్రూమ్లో పెట్టుకున్నారు ఇంటి బాపు అని బాకీంగా ఆలోచించొద్దని చెప్పారు. ఆ చిత్తప్రజ్ఞ లక్షణాల్లో కంట్రోల్ గురించి, బాడీ కంట్రోలు, మైండ్ కంట్రోలు, రియలైజేషన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఒక 18 శ్లోకాలలో అన్ని వివరంగా చెప్పాడు. అన్ని అధ్యాయుల్లో కంటే పొట్టి అధ్యాయులు చిన్న అధ్యాయులు. ఈ 2 అధ్యాయం 18 అధ్యాయం చాలా పెద్దది. అన్ని అధ్యాయుల కంటే చిన్నవి బాగా పొట్టి పొట్టిగా ఉండి 12 అధ్యాయం 15 అధ్యాయం. ఈ 15 అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం, 12 అధ్యాయం పేరు భక్తి యోగం. పద్నాలుగు అధ్యాయుల గుణాల గురించి చెప్పాడు. మీరు మాట్లాడే మాట, పనిచేసే తీరు, ఈ వాక్కిని, ఈ శరీరాన్ని, మనస్సు మనకు 3 తెలుస్తున్నారు. మీరు ఆ శల్లి చెప్పినటువంటి బ్యూటీని మీరు దర్శించాలంటే శల్లి కలిసి ఈ 3 మీరు జాగ్రత్తగా ఉపయోగించుకున్నాం. ఇది 14 అధ్యాయంలో వివరంగా చెప్తాను. ఏది? 1 వాక్కు, అంటే మీ వాక్కు నిర్మలంగా ఉండాలి, ఇతరులను ఉద్రేకపరచకూడదు. అంటే మీరు ఎవరైనా చెబితే అంటే వాళ్ళు చెప్పేది మీరు విని తర్వాత మీరు చెప్పాలి, అడ్డేళ్ళకూడదు. వాళ్ళు చెబితే అంటే మీరు వినాలి, మీ మాటలు సౌమ్యంగా ఉండాలి. అంటే ఇతరులకు ఉపయోగపడిగా ఉండాలి. అంటే నువ్వు ఇతరులకి చెప్పేది నువ్వు పాండిత్యం చూపించడం కాదు, నువ్వు ఇతరులకు అర్థం ఎలా చెప్పాలి, అక్కడ దిగి వచ్చి చెప్పాలి. ఇప్పుడు నేను ఏదైనా మీకు చెబుతాంటే నీకు అర్థం కాకపోతే నాది పొరపాటు కానీ మీది పొరపాటు కాదు. ఏం చేద్దంటే నీ స్థాయిలోకి వచ్చి నేను టీచర్ అయిపోతున్నాను కాబట్టి అసలు నీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి చదవక్కర్లేదు, పుస్తకం ఓపెన్ చేయక్కర్లేదు. అది బోరన్ టీచర్స్కే సాధ్యం, మేడ్ టీచర్స్కే సాధ్యం కాదు. ఏదో టీచర్ ట్రైనింగ్ అయ్యి ఎలా చెప్పు వాళ్ళకి సాధ్యం కాదు, బోరన్ టీచర్స్ కాదు సాధ్యం. ఇది మ్యాక్సిమం ఈ మాట ఒకటి మాటలో ఏముంది అనుకోకుండా మాట జాగ్రత్తగా మాట్లాడాలి. పదిసార్లు పదిసార్లు ఆలోచించారు సార్ మాట వాళ్ళు. మాట ఒకటి, ఇది మనస్సు ఒకటి, చేత ఒకటి, ఈ మూడు మీరు మీ మాటలు మీకు ఉపయోగపడాలి, మీ పనులు మీకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. నేను అక్కడ విజయవాడలో క్షత్రియ సంఘ మీటింగ్ చెప్తే నా అభిప్రాయం చెప్తాను. ఈ కులాల మీటింగ్లు ఎక్కువగా ఉన్నప్పుడు భారతదేశంలో, కానీ మీ కులానికి మీరు ఎంతో కొంత సహకారం చేసినా మీ కులం సమాజానికి సహకరించేలా ఉండాలి. ఇక్కడ అన్ని కులస్తులు ఉన్నారు. ఇక్కడ హిందూ మతంలో, హిందూ మతం అన్నంత కాలం ఈ కులాలు ఉంటాయి, దీన్ని ఎవరో ఛేదించలేరు. అయితే ఈ కులం మటుకి కులాలకే కాకుండా సమాజానికి కులం ఉపయోగపడేలా ఉండాలి. సరే, కుల వ్యవస్థను చాలా మంది విమర్శిస్తారు. కుల వ్యవస్థ అంటేనే మరి ప్రత్యేకమైన కుల వ్యవస్థ నడిస్తే తర్వాత ఏ వ్యవస్థ ఏంటి అలా తీసుకురావాలనే ప్రశ్న కూడా వస్తుంది. అంబేద్కర్ పెద్ద అగ్ర కులాలకే బహుమానం రామాయణం చేయబడి హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధ మతాన్ని కూడా వెళ్ళిపోయాడు. బౌద్ధ మతంలో కులాలు ఇప్పుడు మతాభిమానం కంటే మన దేశంలో మతాభిమానం కంటే ఈ దురదృష్టం ఏంటంటే కులాభిమానం పెరుగుతుంది. ఒకవేళ నీ కులం మీద నా అభిమానం, నీ కులం సమాజానికి ఉపయోగపడేలా చెయ్యాలి, అది నా అభిప్రాయం చెప్పాను. ఇక్కడ భగవద్గీతలో 14 అధ్యాయంలో అలా మనిషికి జ్ఞానం రాకపోవడానికి కారణం ఏంటంటే స్వార్థం, అంటే స్వార్థం అంటే స్వార్థం అంటే మరి నేను పాలకుల్లో ఎవరింటికి వెళ్ళాను, వారి అపార్ట్మెంట్ చూసి నాన్నగారు అపార్ట్మెంట్ అని రాస్తుంది, అంటే నేను ఆ వానర్స్ని పిలిపి మాట చెప్పాను, ఈ నాన్నగారు అపార్ట్మెంట్ అని మీరు ఇక్కడ రాశారు, ఈ చదివిన తర్వాత అంటే చదవకముందు ఎలా ఉన్నాను, చదివిన తర్వాత దీనివల్ల నాకు ఏదైనా సంతోషం వచ్చి నేను స్వార్థపరుడు అని చెప్పాను, నాకు ఇంకా జ్ఞానం రావాలని చెప్పాను. నాకు ప్రజలు ఎందుకు రావాలి, అసలు ప్రజలు ఎందుకు రావాలి నాకు అంటే వ్యక్తి బాగుంది, అట్లా అంటే వ్యక్తి బాగుంది అంటే బాడీ బాగుండాలి, ఏం చేయాలి. ఇది భగవద్గీతలో, భగవద్గీతలో చెప్పకుండా భగవంతుడు చెప్పకుండా విడిచిపెట్టిన విషయం లేదు. ప్రపంచంలో ఎన్ని కష్ట చట్టాలు ఉన్నాయో కానీ డిస్కస్ చేశాను, మీకు రోజువారీ జీవితంలో ఏ సమస్యలు వచ్చా అది కూడా డిస్కస్ చేశాను. దేని అభివృద్ధి నా దేశ నీకు ప్రపంచంలో నీకు సంతోషం కలిగించే సంఘటన కొంత రావచ్చు. మన ఊరేజెంట్ వచ్చింది నీకు దండలు ఇస్తున్నాడు అంటే ఇలా ప్రపంచంలో, లేకపోతే నీకు ఏదైనా కొన్ని విషయాల్లో లాభాలు రావచ్చు. ఈ ప్రపంచంలో నీకు ఏదైనా సంతోషం తీసుకొచ్చే సంఘటనలు జరగవచ్చు, జయం రావచ్చు, అపజయం రావచ్చు, జయం వచ్చింది సంతోషం రావచ్చు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పేది రహస్యం ఏంటంటే బయట నుంచి కూడా మీరు సంతోషం పొందే అవకాశాలు వస్తే కానీ సంతోషించకండి. మీరు కనుక సంతోషిస్తే బయట కారణాల వల్ల దేని వల్ల అయినా మీరు సంతోషిస్తే ఈ నాటికైనా ఏ నాటికైనా ముందు నాటికైనా మీ సంతోషం అంతా దుఃఖముగా మారిపోను, మీ నిలవ అంతా అప్పు కింద మారిపోను. బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోండి. అంటే ప్రెజర్ తీసుకోకండి, బయట నుంచి ప్రెజర్ అసలు తీసుకోండి. మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయంటే మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్న ప్రెజర్ తీసుకోవద్దు. నాకు రిషేతి నాకు వేస్తే నీకంటే సమాజంలో ఆర్థికంగా కానీ ఈ తెలివితేటలో కానీ నాకు ఎప్పుడైనా అనిపిస్తే నాకు తెలివితేటలు తప్పలేదు. ఇంటలెక్చువల్ డెఫిషియన్సీ ఉందనిపిస్తాను నాకు. ఏమో మీ మాట చెప్పలేను, మీ తరఫు నేను అడిచేది మరీ అడుగుంటున్నారు. అది జనరల్గా కొన్ని తెలివితేటలు మనకు తప్పేమని అనిపిస్తాను నాకు. ధైర్యం ఎలాగే తప్పేది అంటే ధైర్యం హిందువులకి తప్పే, అది అది ఇస్తారు కదా అది హిందువులకి ధైర్యం తప్పే. మహమ్మద్ దగ్గరకు ఉన్నంత ధైర్యం హిందువులకి లేదు. కొన్ని అది వదిలేదు కొన్ని తెలివితేటలు కూడా తప్పేమని అనిపిస్తుంది. అంటే బిహేవియర్ ప్యాటర్న్ కూడా తెలుస్తుంది, ఇంటలెక్చువల్ డెఫిషియన్సీ. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పండి ఏ విటమిన్ తక్కువగా ఉంది, బి విటమిన్ తక్కువగా ఉంది, బీట్రల్ వాడండి అది చెప్తా అంటారు కదా. విటమిన్ తక్కువగా ఉన్నాయి అందుకని మీ శరీరం చల్లబడిపోయింది అనేది చెప్తారు కదా. అలా ఇస్తే నేను తెలివితేటలు కూడా తక్కువ అనిపిస్తుంది. అది ఎక్కువ తెలివితేటలు రాదని ఆ వయసును బట్టి కొన్ని తెలివితేటలు రావాలి కదా. అంటే వయసు వచ్చేస్తాను తెలివితేటలు తరగంట ఇంటలెక్చువల్ డెఫిషియన్సీ తెలుస్తుంది. అంటే జనరల్గా తెలుస్తుంది, అంచేది మీరు ఎవరిని మీకంటే సాంఘికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మేత పరిస్థితుల్లో కానీ లేకపోతే నేను మన కుటుంబంలో కానీ మీకంటే ఉన్నతులు ఉంటే వాళ్ళని చూసి ద్వేషించకండి. అంటే ఎక్కడ ద్వేషించండి అంటే అంటే ద్వేషం. ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే పెట్టుబడి పెట్టాలి, ద్వేషానికి పెట్టుబడి అక్కడ తొందరగా వచ్చేస్తుంది. అక్క చెల్లెళ్ళలో ద్వేషాలు ఉంటాయంటే అక్క అన్నదమ్ములలో ద్వేషాలు ఉంటాయి. మీరు ఏ రంగంలోనే అభివృద్ధిలోకి వస్తుంటే మీ కుటుంబంలోనే ముందు ద్వేషం కారణం. రోడ్డు అంటే ఇది వాడికి అంత అక్కర్లేదు. ఏంటి నాన్నటి వరకు ఇది జాయింట్ అన్నాడు, ఇలా పెద్ద పొడిగైపోయాడు అని తెలియదు. ఇది జాయింట్ అయి కదా నాన్నటి వరకు ఉన్నాడు, ఇది ఏం పొడిగైపోయింది తెలియదు. అది ద్వేషం తొందరగా ఇంకో కుటుంబ సభ్యులకి ముందు వచ్చేస్తుంది. అంటే ఏం చేద్దంటే ద్వేషం అని పెట్టుబడి పెట్టక్కర్లేదు అని చెప్పి. ఇక్కడ భగవద్గీతలో అర్జునుడు అంటే తెల్లటివాడని అంటే స్వచ్ఛమైన వాడని అంటే ఓన్లీ ప్యూరిటీ అని లావ్ అంటే ప్రేమ పవిత్రత తప్పించుకోండి. మేము భగవద్గీత స్టాండర్డ్ లో మమ్మల్ని మేము కొలుసుకున్నప్పుడు మాకు కంప్లీట్ గా ప్యూరిటీ లేనప్పుడు కంప్లీట్ గా అయిన వర్షాలు నాకు లేనప్పుడు సబ్జెక్ట్ చదవటానికి కూడా మేము సరిపోయి ఆ ప్యూరిటీలోంచి ఆ లవ్లోంచి గ్రేస్ యాక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు భగవాన్ అనుగ్రహ స్వరూపుడు రామకృష్ణుడు అనుగ్రహ స్వరూపుడిని ఎలా కథలు చెప్తా ఉంటారు వాళ్ళు, వాళ్ళ కథలు ఏ చెప్తా ఉంటారు కదా కృష్ణుడు అనుగ్రహ స్వరూపుడు అంటే అక్కడ లోపల అబ్సిక్యూరిటీ లేనప్పుడు అంటే ఇంటూ ఇండివిజువల్ కాదు యూనివర్సల్ లవ్ లేనప్పుడు ఆ గ్రేస్ ఎక్స్ప్రెస్ కాదు. మా తల మీద రుద్దుతున్నారు చెప్పండి 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 చెప్పండి. ఏం మాట్లాడాలి అంటే సాధించుకోవాలి అంటే out of silence, out of purity, ఏ శక్తి నుంచి వస్తుందంటే ఆ మౌనంలోంచి, అంటే ఆ మౌనంలోంచి అది ప్యూరిటీలోంచి గ్రేస్ ఫ్లో అవుతుంది. అంటే మాట వల్ల కాదు, నా హృదయంలో ఏముందో అది నా మాటగా ఎక్స్ప్రెస్ అవ్వకపోతే అది మీకు ఉపయోగపడదు. మీరు అర్జున నువ్వు నాకు స్నేహితుడు అంటే సహజము, అంటే తర్వాత బంధువు కూడా సరే నీరు ఎక్కువ ఎక్కువ వెలికి వాళ్ళు నువ్వు మాకు సన్నిహితులు కాలేదు అంటే ఎన్ని ప్రాంతాలు తిరిగామో కలిసి ప్రయాణం చేశామో ఈ జీవిత కాలంలో మనం కలిసి ఎన్ని ప్రయాణాలు చేశాము కానీ నీ ముఖాన్ని చాలా చాలా అబ్జర్వ్ చేశాను. అంటే నీ ముఖాన్ని ఫేస్ని చాలా చాలా అబ్జర్వ్ చేశాను, పైకి ఎప్పుడు చెప్పలేదు నీకు. నీకు ఎవరిని చూసి ఆసూయ కలగలండి, ఆ ఒక్క మంచి గుణానికి, అంటే ఆ ఒక్క మంచి గుణానికి నీకు నేను సరెండర్ అయ్యి, అంటే సరెండర్ అయ్యి నీకు శరణాగతి చేయటమే కాకుండా ఆ సరెండర్ అయ్యి నీకు ఈ శాస్త్రాన్ని చెప్పటమే కాకుండా నీకు డ్రైవర్గా కూడా అయ్యాను. అంటే మీరు మాట్లాడినా నేను మాట్లాడినా లోపల సైలెన్స్ లేనప్పుడు ప్యూరిటీ లేనప్పుడు అది గంగా నది ఎలా ప్రవహిస్తుందో, గోదావరి నది ఎలా ప్రవహిస్తుందో అలాగా గ్రేస్ ఫ్లో అవ్వదు బయటకు లోపల ప్యూరిటీ అనుసారం చూడనప్పుడు. నిన్న ఉదయం స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ గారు ఒకరు విజయవాడ ప్రశ్న అడిగారు, ఏమంటే నేను మౌనంగా ఉంటున్నాను ఎక్కువ మాట్లాడినాను నాకు వాసన అవుతాడు అంటున్నాను. మీరు మౌనంటే నోరు మూస కూర్చోంటున్నారు అంతే కదా, అంటే నోరు మూస కూర్చోవడం అనేది కాస్త మౌనం అంటారు అని అది మంచిది, అంటే మంచిదే. అది అది సరిపోదు, అంటే అది సరిపోదు. వాసన వచ్చామంటే ఒకటి మనసు అనగలదు, అంటే మనసు అనగలదు. ఈ వాసనలు ఎక్కడ ఉంటాయి, సటిల్ బాడీలో ఉంటాయి. అంటే సటిల్ బాడీస్ మంచి అనగలవు కారణం, అది సటిల్ బాడీ అనగాలి. అంటే అనగాలి అని అణిగిన తర్వాత తలచబడి చిరిగిపోవాలి. అంటే అంటే ఈ వాసన చైలు ఎక్కడ ఉందో అది బర్న్ అయితేనే కానీ మీకు వాసన పోయే అవకాశం లేదు. నా దృష్టి అంటే అంటే మీకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని చూసి అనేది జలసి వద్దు, అంటే జలసి వద్దు. ఇది అర్జునుడు ఎక్కడ జలసి కనపడలేదు నాకు. అంటే అంటే చల్లటి వాడు స్వచ్ఛమైన వాడు, చల్లటి వాడు స్వచ్ఛమైన వాడు అని చెప్పి నీకు ఈ శాస్త్రాన్ని చెబుతున్నాను. నా శోచతి నవృష్యం నా శోచతి. తర్వాత కొంతమంది ప్రతి దానికి దుఃఖపడతారు, అంటే దుఃఖపడతారు. మరి నేను విశాఖపట్నంలో పద్మగారు ఉండగా మా తోడళ్ళు గారు అమెరికాలో ఉంటున్నారు, అంటే మా చిన్నమాయన గారు రెండు తుమ్ముడు ఆయన చదువు పెద్ద చదువు చదివారు హార్ట్ స్పెషలిస్ట్ 40 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారు. మా చిన్నమాయన గారు అమ్మాయిని ఇచ్చేసాను చేశారు. నేను 2 సార్లు పద్మగారు ఇంటి గారు ఉండగా 2 సార్లు ఆయన వచ్చి చూసి అమెరికా నన్ను చూసి అమెరికా వెళ్ళారు. ఈ ఏంటో శాసనదర్ గారు అమ్మాయి ఎలా ఉందని మా తెలంగాణ గారు అమ్మాయి అప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు చూశాను మళ్ళీ అప్పుడు చూశాను ఈ అమెరికా వెళ్ళిపోయాను మా తోళ్ళు గారు చుట్టాలని అడిగాను నన్ను ఏంటి అమ్మాయి మా తోళ్ళు మా తెలంగాణ గారి అమ్మాయి ఎలా ఉందండి కొంచెం మైండ్ కొంచెం తేడా అన్నట్టు అనిపించింది నేను పన్నగారి ఇంటికెళ్ళి చూశాను అంత మీద తోళ్ళు అంటే ఫ్లైట్కి వెళ్ళిపోతే నన్ను చూడటానికి వచ్చారు నన్ను కూడా చూడటానికి వచ్చారు నలుగురు పిల్లల్లో ముగ్గురు పెళ్లి ఒక అమ్మాయి పెళ్లి చేసిన వాళ్ళు చేసుకోరు అంటే ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు పెళ్లి ముగ్గురు చేసుకోరు మా తెలంగాణ గారి అమ్మాయి లేడా అంటే లేదా ఆయన తాజు ఆర్డీ చంపల ప్రజలు చేశారు ఆయన ఆ పూర ప్రజల్లో ఆ లేల కూడా అలా ఉందంటే మీరు ఎలా అంటారంటే మా తోడు గారు బంధువులు అన్నారు నన్ను ఏంటి మీరు ఎలా మాట్లాడతారంటే ఆ పెద్ద డాక్టర్ గారు పెద్ద పెద్ద గుండె జబ్బులకు వైద్యం చేసే డాక్టర్ గారు ఏ లేదా అయితే మీరు ఎలా ఉందంటారంటే లేదు నాకు భగవంతుడు ఇచ్చిన వరం అంటున్నారు మీరు మాటలు చూస్తే ఇలా ఉన్నాయంటున్నారు నన్ను తిట్టిపోశారు మీరు మాట్లాడితే సార్ ఈ మాటలు పరిగెత్తుంటారు ఆ లేదు ఎలా ఉందంటారంటే అయ్యే మాటలు ఆయన బాగా చదువుకుని ఏంటంటే వైద్యం ఆర్ట్ సర్జరీ చేసి ఆయన 40 ఏళ్ళ నుంచి వైద్యం చేస్తున్నారు అన్ని రకాలు అంటే మామూలు రిచ్చి కాదు సూపర్ రిచ్చి అంటే ఆయన మీకు వరుసకి తోడేళ్ళు గారని ఎంత ధనవంతుడో మీకు తెలియదు అంటే ముగ్గురు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా ఎప్పుడు బాధపడలేదు ఆయన ఆ లీల ఎలాగండి ఏంటో మీరు అడుగుతున్నారు అయ్యే మాటలు ఆ లీల నాకు భగవంతుడు ఇచ్చిన వరం అంటున్నారు డాక్టర్ గారు మీ మాటలు బాగలేదు అన్నారు అంటే అటువంటి వాడు మంచి వాడు కూడా ఉంటారు అది ఆ కారణ పరమాత్మ అది అమెరికా వెళ్ళకుంటేనే మా తోడు రంగా లాగోడు తడుకుంది ఇలా ఇది స్టాప్ చేసింది ఇలా వచ్చింది లాగోడు తడుకుని ఆ లాగి చొక్క ఇది స్టాప్ చేసింది లాగే చొక్క తొడిగింది తొడిగినా పర్లేదు ఇన్సెప్ట్ చేసినా పర్లేదు డిఫరెంట్గా ఉంది కొంచెం అంటే అమ్మాయి డిఫరెంట్ అంటే మీరు ఎలా మాట్లాడకూడదు అంటే వేరు ఎలా ఉందంటే మీరు అంటే అంటే ఆయన డాక్టర్ గారు ఇదే మాట్లాడి నాకు భగవంతుడు ఇచ్చాం వేరు నాకు వరంగా ప్రసాదించాడు భగవంతుడిని ఆయన అంటే అంటే మీ మాటలు మీ మాటలు బాగలేదు సరే ఏదో అయిపోయింది కరెక్ట్ మర్చిపోయి చెప్తాను అంటే ఎవరికి అందరినీ చెప్పాలి అది చూస్తాను అయ్యా ఆ మా తోడు గారు చుట్టాలతో చెప్తాను మర్చిపోను సరే ఇప్పుడు ఇంతకీ ఏంటిది నా అంటే నువ్వు నీ కుటుంబ సమస్యలు బాహ్య సమస్యలు ఎలా ఉన్నాయో దుఃఖపడవు అంతే చెప్తున్నాను ఇప్పుడు ఈ డాక్టర్ గారి విషయం లేదా నా గిఫ్ట్ కింద ఇచ్చాడు ఆ మాట ఎంత బాగుందో చూడండి ఏంటి లేదని నాకు భగవంతుడు వరం కింద ఇచ్చాడు ఏంటారు వరం అది వరం అనుకుంటున్నారా మీరు శాప అనుకుంటున్నారా మీ మాట పట్టుకుని బాగలేదు ఆయన వరం అని చెబుతుంటే మీరు శాపం అంటున్నారా అంటే నేను పరిస్థితులు ఎలా ఉన్నా ఏ ఇరుకులో నేను పెట్టినా అంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో పెట్టినా నువ్వు స్టార్ అవడా అంటే అప్పుడు మీకు అయ్యో ఈడు స్టార్ వచ్చే పరిస్థితిలో నేను పెట్టాను వెళ్ళిన అయినప్పటికీ వీటికి అక్కడ దుఃఖ స్పరిశ లేదు చేస్తున్నా భగవంతుడు అనుగ్రహం మీ శిరస్సు మీద కురుస్తున్నా పైగా వాళ్ళు పన్నెండు వందలు మించుకుని భోజనాలకి మనుషులకి మందులు ఇస్తారు, భోజనాలు పెడతారు, మంచి రోజు ఏదో స్పెషల్ చండుతారు. అలా 30 మంది గొల్లమూళ్ళలో భోజనాలు పెడుతున్నారు వాళ్ళు. ఓసారి కరపత్రం ఏమని రాశారంటే, ఎవరైనా చందాలు ఇస్తే స్వీకరించబడని ఎవరు రాస్తే ఇటువంటి రాత ఇప్పుడు రాయకండి, ఎవరు చందాలు ఇచ్చినా నాకు అక్కర్లేదు, మా అంతటి మేము 30 మందిని పోషించగలం. అంటే మాకు పోషించగల శక్తి ఉన్నప్పుడు మీరు నాకు డొనేషన్స్ ఎందుకు? ఈ విషయంలో బంధువులతో కూడా విరోధం పెట్టుకున్నారండి. అదే నేను మన పద్మగారి ఇంటికి వెళ్ళాను, మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అని నాకు చెప్పారు, కొన్ని విషయాలు రాజీపడదు. వాళ్ళ దగ్గర బంధువులు చందాలు ఎవరైనా డొనేషన్ ఇస్తే పుచ్చుకుంటే తప్పేంటన్నారు. అంటే వాళ్ళ దగ్గర బంధువులతో విరోధానికైనా సిద్ధం లేదు, కానీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కాంప్రమైజ్కి మీరు చెప్పే విషయానికి నాకు ఖర్చు పెట్టగల శక్తి ఉన్నప్పుడు మేము డొనేషన్ పుచ్చుకోం అని వాళ్ళు ఈ విషయంలో రాజీ పడాలని చెప్పారు. నువ్వు అన్నదమ్ములు ఇద్దామంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి. నేను మన పద్మగారి ఇంటికి అడిగిన కొన్ని కొన్ని విషయాలు మీరు రాజీ పడ్డానికి నేను రాజీ పడే అవకాశం లేదు. మన లీల కనపడి రామినే కనిపించారు, అంతకుముందు తెలుగు లీల కనిపించింది. అంటే భగవంతుని నేను ఇరుకులో పెడతాడు. అంటే ఏది చూస్తున్నారు చూడండి, ఎక్కడ తరదాల్చుకోవడానికి ఇప్పుడు అటువంటిప్పుడు కూడా కీప్ ఫ్యాక్ట్. నువ్వు శాంతిగా ఉండగలిగితే, అంటే నీ శాంతిని పాడు చేసే కారణాలు బయట ఉన్నప్పటికీ ఆ కారణాల యొక్క ప్రభావం శిరస్సు మీద పడకుండా నువ్వు శాంతిగా ఉండగలిగితే అప్పుడు కూడా న్యాయం నీకు దారిస్తుంది. మాయి జారిస్తే నువ్వు ప్రయాణం చేయగలుగుతాను కాదు, అక్కడ కడతాను. నా ఊరి నా ద్వేషి నచ్చూరికి అయితే నువ్వు ఎట్టి పరిస్థితి అన్న సార్ రానవ్వకం బుద్ధిని బాధ బుద్ధిని విడిచిపెట్టే ఉపయోగం అంటే చాలా క్వాలిటీగా ఉంది. అయితే బుద్ధుడు నీకు బయట కనిపిస్తున్నాడు చాలా శాంతిగా, బుద్ధుడు వెళ్ళిపోయాడు అనే భావన లేకుండా బుద్ధుడు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఆవిడ కూడా ఉంది, ఫైట్గా ఉంది, కూల్గా ఉంది. యశోదర్ ఒకసారి బుద్ధుడు వాళ్ళ ఇంటికి భిక్ష వెళ్ళాడు ఒకసారి, యశోదర్ని చూపిస్తానని వచ్చి చూసి అడుగుతుంది. కానీ శుద్ధోదన మహారాజు అంటే యశోదర్ వచ్చి నన్ను చూడండి, నేనే యశోదర్ని చూసొస్తానని ఆ స్టాండర్డ్లో జీవించిన వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఉన్నారు, ఒకడు బుద్ధుడు భార్య, రెండు తులసి దాసు భార్య భర్తను రత్తం కూడా అదే స్టాండర్డ్లో ఉంది. చాలా క్వైట్గా ఉన్నారు, భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అంటే లేనప్పుడు కూడా అంత శాంతిగా ఉన్నారు. అలా ఉండగలరా మీరు? అప్పుడు మీరు భగవంతుడు అనుగ్రహానికి దిగారు అవుతారు. ఇక్కడ భగవంతుని చెప్పండి, నా భవిష్యత్తి నా ద్వేష్టి నా శోచది నా కాంక్షి. మీరు అందరి కోరికలు ఉంటాయి మనకి, వాటి జ్ఞాపకం ఉంచుకోండి. కోరికలు అనేవి పెట్టి పడక్కర్లేదు, అసలు మీరు కోరిక అక్కర్లేదు. మీ దేహ ప్రారంభంలో ఏది జరగాలి జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే కోరిక ఉంటే జరుగుతుంది, కోరిక లేకపోతే జరగదని ఇది బాగా అర్థం చేసుకోండి. కోరిక ఉన్నా కోరిక లేకపోయినా మీ దేహ ప్రారంభంలో ఏదైతే ఉందో అది జరుగుతుంది. మీరు ధనవంతులయ్యి మీ ప్రారంభంలో ధనవంతులు అయిపోవాలని అనుకోండి, ధనవంతులు అయిపోతారు. అంటే ధనవంతులు అయిపోతారు, మీకు ధనవంతుల వాళ్ళని కోరుకున్నా మీ ప్రార్థనలు వెళ్తారు. మీ ప్రార్థనలు లేకపోతే అవ్వలేరు. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న బలహీన ఏంటంటే ఈ కోరిక ఏంటి, కోరిక లేకపోతే పని అవ్వదని అనుకుంటాం. ఈశ్వరుడికి శక్తి ఉంది కానీ కోరిక శక్తి లేదు. కుమార స్వామిరాజు గారు హాస్పిటల్లో మద్రాస్ హాస్పిటల్లో ఆడవాళ్ళు అంటే నేను చేస్తా అంటే ఆయన తెలియకుండా ఆయన మద్రాస్ ముఖ్యమంత్రిని చేసేస్తానన్నారు. మద్రాస్ కోరిక ఏమి, మీరు ముఖ్యమంత్రి అయ్యారు నాని చెప్పేవారు కానీ తెలియదు. ఈ ఓన్లీ గెట్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే నీ ప్రారంభాన్ని బట్టి, నీ యోగ్యతను బట్టి, నీ అర్హతను బట్టి నీకు వచ్చి వస్తుంది. నీ కోరిక వల్ల ఎక్కువ వచ్చేది నా కాంక్షన్ ఇక్కడ కోరిక డిజైర్ ఉంటుంది. నీకు సినిమా చూడాలి నా కోరిక వస్తుంది. టు కాన్ఫర్ డిజైర్ బ్రింగ్స్ మోర్ గాయ్. ఆ సినిమా చూడాలన్న తలంపు కొంచెం స్లో చదువు, స్లో భావించదు. అంటే నువ్వు సినిమా వెళ్ళి చూసి వచ్చాక వచ్చేటప్పుడు ఏడు ముఖాలతో ప్రాణ ముఖాలతో వస్తారు. ఈ సినిమాలు చూసి వచ్చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళేటప్పుడు చూడకండి వాళ్ళ ముఖాలు, వెళ్ళేటప్పుడు చూడకండి వాళ్ళు హాల్లో ఉంటారు. బొగ్గు పుస్తకాలు పిలిచేసి వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు, ప్రాణ ముఖాలు వచ్చేస్తారండి. అంటే నాలుగు మూడు గంటలు రెండు గంటలు ఆల్లో ఉంటారు కదా, ఈ మొక్కలు అనేవి చామట పెట్టి వచ్చాయి రాడి మొక్కలు వచ్చి వెళ్ళేటప్పుడు చూడండి, వచ్చేటప్పుడు చూడండి, సినిమా వెళ్ళేటప్పుడు చూడండి. ఇక్కడ ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే నవృషి నవృషి నద్వేసి నశించి నకాంక్షి అని చెప్పి మీరు మీకు ఏదైనా సినిమా చూడాలన్న తగం పడుతుంది. అంటే ఆ తగంపుని సాటిస్ఫై చేసేటప్పుడు పెరిగిపోతుంది. అంటే పెరిగిపోతుంది దాన్ని కొద్దిగా కంట్రోల్ చేశారనుకోండి అంటే అది అనేది పోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ బట్టలు మీకు ఐదర బట్ట వస్తుంది, అక్కడ బట్ట వస్తుంది. ఆ విషయం ఇంకా తిండి దగ్గర కూడా మన శరీరానికి ఇది చెత్త అనుకున్నప్పుడు నానేస్తాను. అంటే ఏం చేద్దంటే మన సాధన చేయాలంటే మన శారీరక ఆరోగ్యం బాగుంది, మన శరీరం కూడా మనకు సహకరించాలి. అంటే మన మనస్సు సహకరించాలి, అది సహకరించకుండా మనం ఆ నేతని చూపుని రిగలైజ్ చేయడం ఇది సహకరించాలి. అంటే సహకరించాలి. ఇప్పుడు నాకు శరీరం ఉంది, మీరు ఎక్కడో ఏదో ఉందంటున్నారు, నాకు శరీరం ఉంది మనసు ఉంది, ఇప్పుడు ఈ రెండింటి మంది ఏం చెప్పుకోమంటారు? ఇప్పుడు నాకు శరీరం ఉంది మనసు అందరికీ తెలుస్తున్నాయి కదా, లోపల హృదయంలో మాట వదిలేదు, వీటిని ఏం చేసుకోమంటారు? కాదు ఈ మీద అనుమానం లేదు కదా, హృదయంలో నారాయణుడు ఉన్నాడో లేదు, అది వదిలేయండి. ఆ గొడవ వదిలేయండి. అక్కడ మీరు శరీరం ఉంటుంది, బాడీ ఉంటుంది, మైండ్ తెలుస్తుంది, తెలివితేటలు ఉన్నాయి. అంటే కొంచెం తక్కువైనా ఉన్నాయి, బొత్తిగా లేకుండా లేదు, కొంచెం తక్కువ ఉన్నాయి, డిఫరెన్స్ ఉంది. అంటే అసలు రక్తం లేకుండా లేదు, ఏదో కొద్దిగా ఉంటుంది. డెఫిషియన్సీ మటుకు ఉన్నాము. అంటే డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ వీడు ఏం చెబుతున్నాడంటే నేను తెలియజేస్తాను ఉన్నాయి, ఎంతో కొంత ఉన్నాక ఎక్కువ తక్కువ అందరికీ మరి సమానంగా ఉంటాయి. కొబ్బరి చెట్లు అన్నీ సమానంగా కాదు, అంటే కొబ్బరి చెట్లు అందరికీ సమానంగా కావచ్చు. మరి అనర్థం ఉన్న నలుగురు ఉంటే ఆ నలుగురు సమానంగా తెలియజేయట్లే ఉంటారు. అంటే ఉండదు. ఇప్పుడు 10 కొబ్బరి చెట్లు వేస్తాం అనుకున్నాం, అన్నీ సమానంగా కాదు. అంటే మనుషులు కూడా మీకున్న తెలివితేటలునే తెలివితేటలు ఉన్నది ఎంతో ఉంటుంది. మీకున్న మైండ్ ఉంది, ఏంటి శరీరం ఉంటుంది, ఈ మూడు మనకు తెలుస్తున్నారు. తెలియని విషయం వదిలేదు, తెలియని విషయం వదిలేదు. ఈ మూడు మనకు తెలుస్తున్నాయి, ఈ మూడు మనకు తెలుస్తున్నాయి. ఈ మూడు అటున్నాయి ఏంటి, నీకు అంతర్యామగా ఉన్న నారాయణ రేలైజ్ చేయడానికి ఈ మూడు అటున్నాయి మాధ్యమం ఉపయోగించుకోండి. అయితే అంతర్యామగా నారాయణను ఉపయోగించుకో తెలుసుకోవడానికి ఉపయోగించకుండా ఇతరత్రులు ఉపయోగించుకుంటామండి. భౌతిక విషయాలు అంటే ఈ లోకానికి సంబంధించిన విషయాలకు ఉపయోగించుకుంటాం అనుకోండి. అలా ఉపయోగించుకున్నా మీరు అలా ఉపయోగించుకుని ఏదైనా గొప్ప గొప్ప విషయాలు సాధించినా భౌతికంగా అదంతా స్వప్న సమానం. ఏంటి అదంతా స్వప్న సమానమే, అది స్థితి డిస్టప్ దీన్ని చెప్తాను. ఏ నగురిష్యతి నా ద్వేష్టి నా శివచతి నా కాంక్షతి తరపు ప్రతి ఇంట్లో శుభం వస్తుంది, ఆక్షేపం వస్తుంది. మనకి ఇష్టం నా లేకపోయినా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో శుభాలు వస్తాయి, ఆక్షేపాలు వస్తాయి. అంటే అంటే ఆక్షేపాలు వస్తాయి అది కామన్. అంటే చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు, పుట్టే వాళ్ళు పుడుతూ ఉంటారు. అంటే పుడుతూ ఉంటారు ఇప్పుడు ఈ అశుభాలు శుభాలు ప్రతి ఇంటికి వస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఇంటికి వస్తూ ఉంటాయి శుభాలు అశుభాలు వస్తూ ఉంటాయి. అవి శుభాలు వచ్చినప్పుడు ఒక రకమైన, అశుభాలు వచ్చినప్పుడు ఒక రకమైన నమ్మకం. అంటే అశుభాలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉండకూడదు, నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోండి. అప్పుడు ఈశ్వరుడు యొక్క ఇలా స్ఫురణ నీ దేహం నీకు ఎలా తెలుస్తుందో ఇక్కడ ఈశ్వరుడు స్ఫురణ తెలుస్తుంది. అంటే అంత స్పష్టంగా ఫిజికల్గా అంటే ఇలా ముట్టుకుంటే తెలుస్తుంది వచ్చాను నేను, అంత ఫిజికల్గా నీకు ఈశ్వరుడు యొక్క ప్రజెన్స్ నీకు తెలుస్తుంది. ఇప్పుడు శరీరం చనిపోయిన తర్వాత కాదు, అంటే శరీరం చనిపోయి శరీరం ఉండగానే. అంటే ఇప్పుడు ఈ బుద్ధుడి యొక్క ప్రాణం, రమణ మహర్షి గారి ప్రాణం ఏంటంటే వాళ్ళు బుద్ధుడి అన్ని త్యాగం చేయడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మ్యారేజ్ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని మీరు ప్రతి వాళ్ళని మీరు కొంతమంది కాదు, కొంతమంది రిక్రూట్ చేయడం కొంతమంది కాదు, మీరు ప్రతి ఒక్కరిని ఏంటంటే దుఃఖ స్పరిశ ఎలా ఉంటుందో తెలియని స్థితికి మిమ్మల్ని తీసుకుపోతాను. మీ కులాలతో, మీ ఆస్తులతో, మీ తెలివితేటలతో సంబంధం లేదు. అంటే ఈ సారథ స్టేట్ ఏ స్టేట్కి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వాడే ప్రయత్నం ఏంటంటే ఒకవేళ భగవంతుడు వచ్చి మీకు స్వర్గం ఇస్తారంటే నాకు అవసరం లేదని చెప్తాను. మీకు స్వర్గలోకం ఇస్తాను, మోక్షం ఇస్తాను. అంటే అది ఎలా చెప్పినా భగవంతుని చెప్పినా నాకు అవసరం లేదు, నాకు చెప్పలేదు. నాకు దాహం ఇస్తాంటే మంచి నీళ్ళు కావాలి, ఆకలి ఇస్తాంటే అన్నం కావాలి. నాకు దాహం లేనప్పుడు మంచి నీళ్ళు ఎందుకు, ఆకలి లేనప్పుడు అన్నం ఎందుకు? నాకు స్వర్గలోకం ఉండొచ్చు, దాని అవసరం నాకు లేదు. అంటే ఏ లోకాలతో అవసరం లేకుండా మీ అంతరం మీరు స్వతంత్రంగా 100% హ్యాపీనెస్, 100% పీస్, 100% బిల్స్లో మిమ్మల్ని ఊహించడానికి ఒక ప్రయత్నం చేశారు అది బుద్ధుడు. ఇందులో మధ్యవర్తులతో సంబంధం లేదు. అంటే మధ్యవర్తులతో సంబంధం లేదు. మీరు ఏదో చెప్పుకుపోతున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతాం చాలా కష్టంగా ఉంది. నేను జాగ్రత్త అంటే ఈ కళ్ళు మూసుకోవడం కళ్ళు తెరవడాలు ఈ గొడవ లేదు గారిని బట్టి ఈ అంతకంటే ఏంటో చదివిపోతుందా, అది చదిపోతుంది అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇంకా భగవద్గీత చేయటం ఒక ప్రారంభ సహనం లేదు. అసలు నేను కూడా చేస్తాను, నేను కూడా చేస్తాను. ఈ శ్లోకాలు అయ్యే రామకృష్ణ ఇస్తున్నాడు, ఈ పాటకు 5 శ్లోకాలు చెప్పింది అటమోషక్తి. అంటే ఈ పాటకు 5 శ్లోకాలు చెప్పింది నగురు శక్తి నర్దృష్టి నశ్వచ్చి నా కాంక్షి శుభ అశుభ పరీక్ష. అంటే మీకు ఇంట్లో శుభాలు వస్తాయి, అశుభాలు వస్తాయి. ఏదో ఈ శుభాలు అశుభాలు న్యాచురల్ అండి, ప్రకృతి శుభ్రం అంటే అది ప్రకృతి సిద్ధం. మనం కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది అగౌరవిస్తారు మనల్ని. ఏంటి అది? కొంతమంది ఊరేగిస్తారు, కొంతమంది తిరుగుతారు. ఏంటి ఈ ద్వందాలు? ఈ ద్వందాలు సగజం. ఏంటి ఈ ద్వందాలు సగజం? రాముణ్ణి కూడా ప్రపంచం ఉంది. రాముణ్ణి కూడా ప్రపంచం అంతా మెచ్చుకోలేదు కదా. ఆ రామాయణ కల్పవృక్షం రాస్తే రాముడు కల్పవృక్షం కాదు, రాముడు విషయం పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. రాముడు అమృతం కాదు, కల్పవృక్షం కాదు, రాముడు అంటే విషం అని పుస్తకాలు. రామాయణ అది విశ్వవృక్షం, రామాయణ కల్పతరు అని ఒకటి రాస్తే రామాయణ విశ్వవృక్షం అని కూడా పుస్తకాలు రాసిన వాళ్ళు. అది వదిలేదు ఈ ప్రపంచం. అంటే ఈ ప్రపంచం గొడవ మనిషి మీ పనులు ఏదో మీరు చూసుకోండి. ఈ ప్రపంచం, ఈ ప్రపంచ క్రియలు బాగుంటుంది. అంటే నీకు ఏదైనా కష్టం వచ్చింది నిన్ను నేడకడం మనవాళ్ళు ఉండరు, బెడ్డలు వేసేవాళ్ళు ఉంటారు. నేను నేర్చుకున్నవాడు నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో, నేడకడమ్మా అని చెప్పేవాళ్ళు, మంచిని ఇచ్చి వాళ్ళు ఉండరు అని అందరూ తర్వాత అడ్డేస్తాను. అంటే వాళ్ళు ఎక్కువ అంటే ప్రపంచం గురించి మనం అలా అనుకోకం నేచర్ ప్రపంచం యొక్క దాని స్వభావం అదేంటి అంటే దీని అక్కడ ఒకదాన్ని ప్రకృతి అంటే ఆ ప్రకృతి అంటే ప్రకృతి మొత్తం మొట్టికాయలు కూడా నువ్వు నేను భాగం చేశానంటే అంటే అది నీకు ఆ మొట్టికాయలు నువ్వు తట్టుకుంటే నీకు స్పిరిచువల్ స్టేటస్ వచ్చేస్తుంది. అంటే ఆ స్పిరిచువల్ స్టేటస్ నీకు వచ్చేసి ఆ ప్రపంచం చేసే గాయాలు నువ్వు తట్టుకోవచ్చు. అయిపోయింది వాడికి ఇంతవరకు ఏ కొన్ని చెప్తాను వాడిని అనుగ్రహాన్ని పాల్గొండవుతుంది. మరి అలా ఉండలేము, అలా ఉండటాను ట్రై చేయండి. ట్రై చేసినా కొన్ని మార్కులు ఇస్తాను. అంటే మార్కులు అంటే కొన్ని హయ్యర్ మార్క్ ఇస్తాను. అంటే మళ్ళీ నచ్చబర్తలు మీకు భగవంతుని చేరుకోవడానికి, అంటే భగవంతుని చేరుకోవడానికి తగిన శరీరం, ఆ తగిన కుటుంబం ఆయన నిర్ణయిస్తాడు. అంటే కుటుంబం ఆయన నిర్ణయిస్తాడు. నీ శరీరం ఎక్కడ నువ్వు ఏ కుటుంబంలో శరీరం తీసుకోవాలి, మళ్ళీ స్పిరిచువల్గా నువ్వు ఎక్కడ అభివృద్ధిలో పొందాలి, భగవంతుడి యొక్క స్వరూపం స్వరూపం పొందటానికి నేను ఏ పరిస్థితుల్లో పెట్టాలి. అంటే పరిస్థితులు రకరకాల కుటుంబానికి కుటుంబానికి తేడా ఉంటాయి పరిస్థితులు. ఎటువంటి కుటుంబంలో నీకు బాడీ ఇస్తే నీ స్పిరిచువల్ స్టేటస్ పెరుగుతుంది ఆయన్ని చూసి నేను చేస్తాను భగవంతుని చెప్పాడు. ఎప్పుడు నువ్వు చేయగలిగి వంట చేస్తు మొత్తం నువ్వు చేసింది మటుకు ఊరు చెప్పాలి. నువ్వు ఎప్పుడైనా ఏదైనా మంచి చేశావు ఏం అడిగితే భగవంతుడు అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఏదైనా చేసావు మంచి చేశావా? శరీరంతో ఏదైనా మంచి చేశావా? మనసులో కొన్ని ఎవరు చేయాలన్న కోరేవా? ఎవరు చేయాలన్న కోరేవా? నువ్వు ఆ మాత్రం చేస్తే అంటే ఆ మాత్రం చేస్తే నచ్చ భర్త నీకు అయ్యర్ భర్త నేను ప్రసాదిస్తాను. అందుచేత ఇంకా శ్లోక ఐదుగురికి వెళ్ళాం. అంటే అదే శ్లోకం అంటేనే శ్లోకం పోగొట్టిదని అర్థం. అంటే శ్లోకం అంటేనే శ్లోకం పోగొట్టిదని అర్థం. సరే నేను నారాయణుడు చెప్తున్నాడు భగవంతుడు అర్జున, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, వీళ్ళందరూ మిషన్లు, ఈ తెలియదు మిషన్లు, వీళ్ళు తెలియదల్లా, ఇవన్నీ యంత్రాలు. అంటే ఈ మనిషి ఎటు చెప్పితే అది తిరుగుతూ ఉంటుంది యంత్రం. అంటే యంత్రం తిరుగుతున్నా మనిషి ఎటు చెప్పితే అది తిరుగుతుంది. అంటే ఇప్పుడు డ్రైవర్ ఎటు చెప్తే కారు అటు తిరుగుతుంది కదా. అలాగే ఈ శరీరాలన్నీ యంత్రాలు. అంటే ఈ శరీరాలన్నీ యంత్రాలు, ఆ యంత్రాలు లోపల ఉండే ఈ శరీరాన్ని తిప్పుతున్నాను. అంటే అది వాళ్ళకి అవగాహన కారణం లేదు. నువ్వు పెద్ద కష్టపడి పోతుంది అంతర్యామగా ఉన్నా నన్ను. అయితే అంతర్యామగా నీకు అంతర్యామగా ఉన్నా నన్ను నీకు తెలుసు, నాకు తెలియట్లేదు. నీకు నీ హృదయంలో నేను అంతర్యామగా ఉన్నాను. నువ్వు నన్ను శరణాగతి చేస్తే, అంటే నేను నేను శరణాగతి చేస్తే నేను మాయల నుంచి విడిపిస్తాను. అంటే నా అనుగ్రహం లేకుండా నేను మాయల నుంచి నువ్వు విడుదల పొందలేవు. నేను విడుదల చేస్తాను. అంటే నేను విడుదల చేస్తాను మాయల నుంచి. నువ్వు నన్ను శరణాగచ్చు అంటే దశల్లో నువ్వు శరణాగచ్చు అంటే నీకు డాక్టర్ గారికి గిఫ్ట్ డాక్టర్ గారు ఏమన్నారు ఆ లేర నాకు భగవంతుడు ఇచ్చిన వరం అంటే అని మరి వాళ్ళకి మోసం వచ్చేస్తున్నారు. ఇది ప్రసాదం అంటే అది ప్రసాదం. ప్రసాదం అంటే అనుగ్రహం అంటే అది భగవంతుడు ఇచ్చిన నాకు ప్రసాదం లేదా. ప్రసాదం అంటే తెలుసు మీకు అంటే అది గజ ఎవరిది ప్రసాదం అంటే తిరిగి వెళ్ళుకున్నారా. ప్రసాదం అంటే గజ అంటే అది భగవంతుడి గజ అంటే పరిస్థితులు అలా ఉన్నప్పటికీ అంటే పరిస్థితులు అలా ఉన్నప్పటికీ క్వైట్గా ఉన్నారు ఆయన పనిదాన్ని చేసుకుంటున్నారు. తర్వాత మన ఆలుబర్తి చెప్తాను మన చర్చి మీకు రోజు చెప్తాను ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆలుబర్తి ఏమన్నాడంటే మీకు చాలా డబ్బు ఉంది ఉన్నా లేకపోయినా అనుకోండి ఉందని అంటే ఉన్నాడు మీరు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉందని అనుకోవద్దు లేని వాళ్ళు అనుకోండి. ఉన్నవాళ్ళు అనుకోవటానికి మీకు ఉంది కదా లేని వాళ్ళు అనుకుంటాను. మీకున్న డబ్బు కానీ ఎవడు ఆల్బర్ట్ ఏమన్నాడు మీరు బాగా చదువుకున్నారు అనుకోండి అంటే మీ చదువు మీరు మీకు మీ చదువు అంతా మీకున్న చదువు అంతా కలిపి మీకున్న ధనం అంతా కలిపి ఈ చదువు ధనము ప్రెస్ చేసిన మీరు భ్రాంతిలో చెప్పారు తెలియగలరా ఎవడు ఆల్బర్ట్. ఇది చెప్పిన వాడు ఒక భక్తుడు కాదు ఒక వేదాంత కాదు ఒక మ్యాగ్నెటిక్ మీకున్న ధనం కలిపి మీకున్న ధనం మొక్కన్న ఇష్యూస్ మీరు ఎంత చదువు చదివేశారు బండి చదువు చదివేశారు 100 PhDలు పుచ్చుకున్నారు మీ చదువు అంతా కలిపి మీ ధనం అంతా కలిపి మీ కీర్తి అంతా కలిపిన మీరు బ్రాంచ్లోని చెప్పారు ఇక్కడ రాగలరా ఎవరు ఆల్బర్ట్. సరే కొంతమంది ఏమంటారంటే భగవంతుడు చెప్పిన విషయాలు మళ్ళీ అక్కడ చేస్తున్నాడు అంటే అంటారు అంటే అది అక్కడ సందర్భం ఉన్నాడు అంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు మీరు ఏ సందర్భంలో ఆ మాట అన్నారు అది చూసుకోవాలి అంటే కాంటెక్స్ట్ అంటారు దాని ఏంటి కాంటెక్స్ట్ అంటారు వారు కృష్ణుడు ఇలా చెప్పాడు లేకపోతే యేసు ఇలా చెప్పాడు అని మీరు అన్నప్పుడు ఏ సందర్భంలో వాడు చెప్పాడు ఏసేలాగని ఆ కాంటెక్స్ట్ లేకుండా మీరు విమర్శలు చేయకండి. అది చెప్పింది చెప్పడం కాదు సందర్భం అంటే ఆ కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో ఏ సందర్భంలో భగవంతుడు అలా చెప్పాడు అది కూడా మనం చూసుకోవాలి. కాంటెక్స్ట్ లేకుండా మాట్లాడకూడదు. పూర్వం బిఏలో బిఎస్సీలో ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇంగ్లీష్లో కాంటెక్స్ట్ ఇచ్చేవాళ్ళు అంటే గ్రామర్తో పాటు ఏ కాంటెక్స్ట్లో వారు ఇలా అన్నారు అంటే లేకపోతే వారు ఇలా ఎంచుకు చెప్పారు యాంటడు ఎంచుకు చెప్పాడు బ్రోటస్ ఏ కాంటాక్ట్ ఇలా చెప్పాడు. కొంతమంది ఆ సందర్భం లేకుండా మాటలు చూడటానికి చాలా అబ్బాయి అంటే ఏ సందర్భంలో వారు ఆ మాట అన్నారంటే అర్థం అవుతున్నారు అప్పుడు తేడా అర్థాలు రావు. ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈరోజు ఈ 4 మాటలు ఎంచుకు చెప్తామంటే నాకు చాలా ఫేవరెట్ శ్లోకాలు నాకు భగవద్గీత చాలా ఫేవరెట్ శ్లోకాలు ఉన్నాయి. నీ మంచిది కదా ఫేవరెట్ ఉంటుంది అన్ని శ్లోకాలు మంచి కదా ఫేవరెట్ శ్లోకాలు అంటే ఏంటి అంటే ఇస్తాడా ఇస్తాడు మాత్రం చెప్పలేదు రామకృష్ణుడు రామకృష్ణుడు చెప్పినట్టు అన్ని శ్లోకాలు అమృతాయి అంటే ఇంకా ఫేవరెట్ శ్లోకాలు అంటే ఇంకా అది ఇస్తారా ఇస్తారు పోలేదు అంటే ఒకసారి రామకృష్ణ అంటే నరేంద్రుడు నరేంద్రుడు నేను చాలా ఇష్టపడతాను అంటే నరేంద్రుడు ఏమంటాడు రామకృష్ణ నరేంద్రుడు నేను ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఐ లైక్ యూ ఐ అడ్మైర్ యూ అంటాడు ఎవడు రామకృష్ణ అంటాడు అది తప్పదు అంటే అలాగే లైక్స్ డిస్లైక్స్ ఉండకూడదు అందరూ సమానంగా చూసుకోవాలి అందరినీ సమానంగా చూసుకోవాలి కానీ లైక్స్ డిజ్లైక్స్ ఉండకూడదని నరేంద్ర చెప్తాడు. ఏంటి అలా ఎక్కడ ఉంది? పుస్తకాలుగా ఉంది. ఎవరు చెప్తాడు అంటే నరేంద్ర పుస్తకాల్లో ఉన్న విషయాలు చెబుతున్నాను. అది నేను నా ప్రకృతి పరిస్థితి చెబుతున్నాను. ఇప్పుడు ఉన్న నేను నా ప్రకృతితో నా మానసిక స్థితి నేను చెబుతున్నాను. నేను అభిప్రాయాలు చెప్తున్నాను. మరి అలా ఉండకూడదని పుస్తకాల్లో రాసి ఉంచారని నేను చెబుతున్నాను. పుస్తకాలు కూడా నాకు తెలియదు. అంటే అప్పుడు నా గ్రౌండ్ రియాలిటీ దీన్ని ఏమంటారు, నా గ్రౌండ్ రియాలిటీ ఈ తల ఎంత ఎత్తులో నన్ను ఈ పాట అలా మూడు నెలలు ఉంటుంది అంటే నేను గ్రౌండ్ రియాలిటీ చూపుతున్నాను. అది అలా ఉండకూడదు కదా, అంటే అలా ఉండకూడదని ఆకర్షించుకోవాలి. నన్ను నేను అభిదారి చేస్తున్నాను. నువ్వంటే ఇష్టం పోవడం అంటే నువ్వంటే నాకు ఇష్టం పోవడం అది తప్పు కదా. ఎవరు ఎవరు తప్పేమో నాకు తెలియదు. అది అభిదారి చేస్తున్నాను నేను. ఐ లవ్ యూ లైక్ యూ రియాలిటీ. పుస్తకాలు ఏమన్నా నాకు తెలియదు. అంటే నువ్వు పుస్తకాలు చదివేసావు ఏంటి అది నాది నేను కోసం గ్రౌండ్ రియాలిటీ అంటారు. అంటే ఆ గ్రౌండ్ రియాలిటీ నీకు అప్రోచ్ చేస్తున్నాను. ఇష్టాలా ఇష్టాలు ఉండకూడదు నువ్వు చెబుతున్నా కలిగి నేను చెప్పింది రైట్గా వచ్చాను. అంటే మరి నాకు కాస్త ఇప్పుడు రాలేదు. ఇది శిష్యుడు గురువు బోధిస్తున్నాడు. అంటే గురువు బోధిస్తున్నాడు ఇక్కడ. అంటే వాడు ఆయన ఎందుకే అన్యాయం చేస్తుంది అంటే అంటే వాళ్ళకి ఇంత రజగుణం వస్తుంది. ఎవరన్నా నరేంద్రులో రజగుణం ఉంది అక్కడ వారి వాళ్ళు తీసుకురాకపోతున్నారు. అంటే ఆ రజగుణం తగ్గించాలి. అంటే ఆ రజగుణం తగ్గించడానికి నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు? గాంధీ చెప్పేసారంటా నేను మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇప్పుడు అదే చెప్పి ఇప్పుడు నేను చెప్పిందంటే అలా అడగకూడదు కదా మళ్ళీ ఎప్పుడు వస్తావని. అంటే మరి అడగకుండా ఉండలేకపోతున్నాను ఎవడు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే వాడిని తయారు చేయాలి అంటే రజోగుణంలో నుంచి మనిషిని సత్వగుణంలో నుంచి మార్చాలని వీడు పుస్తకాలు అప్ చెప్పేస్తున్నాడు. అంటే రామకృష్ణుడు ఉదయం చూడలేదు పుస్తకాలు అప్ చెప్పేస్తున్నాడు. అడిగి సహజంగా పుట్టుకుతాడు రజోగుణం. అది చట్టగుణం కింద మార్చాలి, సొంత చట్టం కింద మార్చాలి. వాడి వరల్డ్ టీచర్ అవుతున్నాడు. ఏంటి ఆ టీచర్ అవుతున్నప్పుడు చట్టం ప్యూరిగా చట్టగుణం ఉండాలి కానీ రజగుణంతో మాట్లాడితే అంటే అది అది ప్రాపర్ అండర్స్టాండింగ్. ఇదే వాళ్ళకు ప్రాపర్ అండర్స్టాండింగ్ రావాలి కదా. ఆ రజగుణం తగ్గించి చట్టగుణం పెంచడం దానికి కష్టం. అది వాడికి అందకలేదు. వాళ్ళకి అందకలేదు. సరే మీరు ఇంకా పేచీలు జోడికి వెళ్ళొద్దున్నాం. ఇప్పుడు చీడ పడిపోయింది. భగవద్గీతలో చాలా మంది రామానుజుడు రామానుజుడు వ్యాఖ్యానం రాశాడు భగవద్గీతకి. శంకరాచార్య రాశాడు, హిందూ ఆచార్య రాశాడు, ఇంకా చాలామంది రాశారు. ప్రపంచంలో మహామేధావులు అందరూ దానిపై చేశారు. ఇందులోనే భగవద్గీత కామెంటరీ రాశారు. లోకమానే బాలగంగాధర తిలక 1600 పేజీలు రాశాడు. అంటే 1600 అదే మన లోకమాన ట్రైన్ పెట్టారు కదా ఇప్పుడు విశాఖపట్నం బాంబే అది ముంబై అది వాడి వాడి 1600 పేజీలు చెప్పుకునే గాంధీ రాశాడు. ప్రపంచంలో మేధావులందరూ రాశాడు. ఇక్కడ చిన్న పేజీ మన భగవాన్ ఏమన్నారంటే ఉన్నది 4 పది పేజీలు పేజీలు ఎలా వస్తాయో చెప్తాను. ఇది వదిలేస్తాను. ఇంకా భగవద్గీతకి అంటే భగవద్గీత మర్చిపోతాను మర్చిపోయాను. ఈవిడ ఏమన్నాడంటే రంగ మహర్షి గారు ఈ భగవాన్ మన జిన్నూరులో అంటుంది నాకు ఉన్నది 40 అంటే బాగా ఇష్టమని అంటాను. పాపం భగవాన్ ఇష్టం అందులో చాలా కష్టం ఉంది. అది ఆ కష్టమైన పుస్తకం ఇష్టపడుతుంది ఎవరు భగవాన్. అందులో ఏమన్నాడంటే మొదటి మొదటి శ్లోకంలో ఏమన్నాడంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకి అయిపోతున్నాడు. అంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు వాళ్ళు పారమార్థిక సత్యం కాదు, వాళ్ళు మనోకల్పితములు అని చెప్పాడు. ఏమండి వీళ్ళు రామానుజన్ మతస్థులు ఏమన్నారంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు 3 రత్నాలు అన్నారు. రామానుజన్ మతం ఏదైతే 3 రత్నాలు అని చెబుతున్నారో దాన్ని రమణ మహర్షి గారు మనవు కల్పితం అని చెప్పాడు. అంటే ఇక్కడ పేజీ ఎక్కడ వస్తున్నాయంటే, ఇప్పుడు వీళ్ళు శంకరుడు వీళ్ళు ఏమంటారు అంటే, భగవంతుడిని తెలుసుకున్నవాడు భగవంతుడు అయిపోతాడు. అయితే భగవంతుడు అవ్వడు. మధ్వాచార్యులు రామానుజాచార్యులు చైతన్యచార్యులు అది పొరపాటు. భగవంతుని తెలుసుకున్నది మాత్రం కదా భగవంతుడు ఎవడు, భగవంతుని స్వరూపం పొందుతాడు. అంటే అయితే రామానుజులు కానీ మధ్వాచార్యులు కానీ భగవంతుడు ఐక్యాన్ని ఒప్పుకోడు. అంటే ఐక్యం భగవంతుడి యొక్క స్వరూపం పొందుతాడు అంటే అది. కానీ వీళ్ళు శంకరుడు రామణుడు వీళ్ళ ఐక్యం అంటున్నారు. ఈ ఐక్యాన్ని వాళ్ళు ప్రతిపాదించారు. ఏదైతే మాయని భగవాన్ చెప్పాడో అది మనోకల్పితం అని చెప్పాడు. అదే రామానుజుడు మూడు రత్నాలని చెప్పాడు. జగత్తు జీవుడు ఇస్తాడు ఈ మూడు కూడా త్రిరత్నాలని రామానుజుడు చెప్తే అది మనోకల్పితమని చెప్పాడు. ఆయన చేత వాళ్ళు రామానుజుడు మతస్థులు అంటే మరి ఇంకేవాళ్ళు ఇంకా మతవస్థలు మతస్థులు ఇంకా ద్వైతులు విశిష్టాద్వైతులు వీళ్ళందరూ నన్ను ఏమంటారంటే, మీరు మీ గురువు రమణ మహర్షి ఈ శంకరాచార్యులు వీళ్ళందరూ ముసలి వేసుకుని నాస్తికులు. అంటే వాళ్ళు భక్తులు కాదు, ముసలి వేసుకుని నాస్తికులు. వాళ్ళు పుస్తకాలు చదవకుండా పాడైపోతారని చెప్తారు. నేను కోపం తెచ్చుకున్నాను. అంటే వాళ్ళు మంచివాళ్ళు, వాడు భక్తులు అంటే వాళ్ళకి అందపారు. వాళ్ళు మంచివాళ్ళే అంటే వాళ్ళు మనల్ని రమణ మహర్షి గారిని శంకరాచార్యని తిట్టేవాళ్ళు కూడా చెడ్డవాళ్ళు కాదు. అంటే వాళ్ళు మంచివాళ్ళు భక్తులే, వాళ్ళు భక్తులు మంచివాళ్ళు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి అందపారు సబ్జెక్ట్ అంటే వాళ్ళకి అందపారు. నన్ను అంటారు మీరు చదవకుండా పుస్తకాలు పాడైపోతాను. ఐక్యం నువ్వు దేవుని తెలుసుకుంటే దేవుడు స్వరూపం పొందుతాడని ఐక్యం అయిపోతాడు. ఈ పేచీని ఇప్పుడు చెమరు అంటే ఈ పేచీ ఇప్పుడు వెళ్ళొద్దే డిస్పర్స్ అయిపోతాం. సరే ఈ రోజున భగవద్గీత చెప్పాను కదా మీకు మొట్టమొదటి, మీ జేబులో ఉంటే ఆ చిన్న పుస్తకం మీ జేబులో ఉంటే నాలుగు యాగాలు మీ జేబులో ఉన్నట్టే ఆచార్యులు వారి జీవితంలో కనీసం ఒక్క శ్లోకం చదవండి. అంటే ఒక్క శ్లోకం చదివి చదివించండి. అంటే పైకి భగవంతుడి ముఖంలో ఉంటుంది ఈ గీత అనేది భగవంతుడి యొక్క ప్రేస్టువంటి అది జ్ఞానదండ. ఏంటది జ్ఞానదండ? భగవంతుడి ముఖంలో తెలుస్తుంది. అయితే దానికి ద్వైతానికి సరిపడే శ్లోకాలు ఉన్నాయి, అద్వైతానికి సరిపడే శ్లోకాలు ఉన్నాయి, విశిష్టాద్వైతానికి సరిపడే శ్లోకాలు ఉన్నాయి. ఆయన అన్ని సమన్వయం చేశాడు. అంటే నువ్వు ఎలా ఉన్నావు అని స్టే చేయండి, నువ్వు ఎలా ఉన్నావు అంటే అంటే ఇప్పుడు నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తే నీకు బ్లడ్ పట్టుకుందాం అనుకో. ఇప్పుడు చెయ్యొద్దంటే నీకు కొన్ని బ్లడ్ పట్టాలి తర్వాత చేద్దాం అని ఏదో చెప్తారు. అలాగే వాడు పేషెంట్ రెడీ చేస్తాడు భగవంతుడు. అంటే వాడు ఏ స్టేజ్లో ఉన్నాడు, ఆ యోమ ఎవల్యూషన్లో పరిణామ క్రమంలో, మానవుడి పరిణామ క్రమంలో జన్మ జన్మలకు వాడు పరిణామం చెందుతా ఉంటాడు. వాడు మానసిక స్థితి ఏంటి, వాడు ఏ స్థాయిలో చైతన్య స్థాయి ఏ స్థాయిలో ఉన్నాడు అన్ని జాగ్రత్తగా చూసి ఒక నెప్పుడుంచి ఎల్కేజీలోంచి ఒకటో తరగతి రెండో తరగతి మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంటే ఆ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా జాగ్రత్తగా తీసుకెళ్తాను. నేను పైకి ఇంకోటి చెప్తా ఉంటాడు, నేను ఉన్నాను కదా మిమ్మల్ని సపోర్ట్ చేయడం భయపడిపోతున్నారంటే అంటే అతను సపోర్ట్ చేస్తాడు. మన వదిలేదు అంటే మన సముద్రంలో వదిలేదు. నేను ఉన్నాను కదా మీకు ఏంటి, మీరు ఎంతకొంత ప్రయత్నం చేయండి అంటే సాధన చేయండి, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. నేను ఎంతకాలం ఉన్నాను కదా మీకు అంటే నేను నా దయ్యం ఉంటుంది కదా మీకు, నా అనుగ్రహం మిమ్మల్ని వెంటాడుతుంటుంది కదా, మిమ్మల్ని గాల్లో ఉండగలుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇస్తే ఏం భయపడుతున్నావు అంటే భయపడకుండా చేసి ఏది పని జాగ్రత్తగా చేస్తూ మరి నువ్వు చేతులతో చేసేది పూజ కాదు, చేతులతో మామూలుగా పుష్పాలతో చేసేది పూజ కాదు. నువ్వు చేసే నీ చేతులతో పని కూడా అంటే నీ చేతులతో చేసే పని కూడా భగవంతుడికి పూజగా అర్పించు. ఆ పర్పస్ ఆల్ యువర్ యాక్షన్స్ ఆల్ యువర్ సాక్రిఫైస్ లేదా హ్యాడ్ చేస్తాం హ్యాడ్ చేస్తావు అని అది ఆ సుప్రీం వాడు అంటే సుప్రీం గాడ్ కాదు ఆ సుప్రీం గారి అంటే ఆ సుప్రీం అది పరమ సత్యం. అంతిమ సత్యం ఐక్యం చేయాలి. నువ్వు ఒక మాట చెబితే ఒక పని చేస్తే నువ్వు పుష్పాలు దేవుడు కావాలి. నువ్వు ఎలా పడుతున్నావో నీ మాటల్ని నీ యొక్క యాక్షన్స్ నువ్వు చేసే పనులని నీ ఆలోచనలు నీ సంకల్పాలను భగవంతుని దగ్గర పాదాల దగ్గర పుష్పాలు పెట్టినట్టు ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఈశ్వరుడు సమర్పిస్తూ ఆ అనుగ్రహాన్ని పాత్రుడు అవుతావు. నువ్వు ఈ జన్మలోనే నువ్వు ఇప్పుడే కాదు ఇప్పుడే ఇక్కడ కలుస్తావు. థ్యాంక్ యూ అన్న.